ఇప్పుడు నేను జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారితో చేసిన పరిచయ కార్యక్రమం రెండవ భాగం. అయితే మీరు వ్యాపార దృక్పథంతో అంటున్నారు, మనకి తెలుగు భాషా సాహిత్యం వన్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ అండి. నన్నయ్య కాలం నుంచి మనకి పద్య సాహిత్యం నుంచి మనకి వేమన శతకం వరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ వ్యావహారిక భాషలు అండి. పద్యాలు అయినప్పటికీ వ్యావహారిక భాషలాగా ఉండేవి పద్యాలు. అలాగే మన గురజాడి గారికి వచ్చేసరికి అసమ్మతి పత్రం రాశారు, వ్యావహారిక భాషలోనే అంతా ఉండాలి అనేది. సో దేర్ ఈస్ అన్ ఎవల్యూషన్, పరిణామ క్రమ ప్రకారం సాహిత్యం కూడా అలా రూపొందుతూ వచ్చింది. స్వాతంత్రం రావడానికి ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత సినీ సాహిత్యం క్యాప్చర్డ్ మాస్ మార్కెటింగ్ లాంటిది. సో దానివల్ల ఏమన్నా సాహిత్య విలువలు ఏమన్నా పడటం లాంటిది, అంటే మీరు బుక్స్ రాస్తే ఈ వ్యాపార ధోరణి అంత ఉండదు కదా. సో హౌ డు యూ ప్రొటెక్ట్ దట్ తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని వ్యాపార దృక్పథం లేకుండా? నేను సరిగ్గా అడిగానా లేదా తెలియదు అదని ప్రశ్న.
అంటే మీరు అనేది ఏంటంటే, వ్యాపార దృక్పథంతో కూడుకున్నటువంటి రంగాల్లోకి వెళ్లి మంచి మంచి కవులు, గొప్ప గొప్ప కవులందరూ కూడా దాంట్లో ఆ పరిధిలోనే రాయటం ఎందుకు? ఇంకా అద్భుతంగా రాయొచ్చు కదా, పుస్తకాలు రాస్తే స్వేచ్ఛగా ఉంటుంది,
స్వేచ్ఛగా ఉంటుందని
అది కదా.
అది
అట్లా మీకు ఇవాళ నూటికి 100 మంది కవులు కూడా అలాగే రాస్తున్నారు. సినిమా కవులు ఎంతమంది ఉంటారు, గట్టిగా ఉంటే 7-8 మంది ఉంటారండి పాటలు రాసేవాళ్ళు. వాళ్లలో బాగా బిజీగా ఉండేవాళ్ళు 3-4 ఉంటారు. అంటే మన ఆంధ్రదేశంలో ఇవాళ కవుల సంఖ్య తీసుకున్నట్టయితే, అయితే కవులు అంటే నేను రచయితలు చెప్పట్ల, వచన రచన చేసేవాళ్ళు కాకుండా, కనీసం 10,000 మంది ఉంటారండి. 10,000 మంది కవుల్లో 10 మంది కూడా గీత రచయితలు లేరు సినిమా పరిశ్రమలో. అంటే 1,000కొకడు ఉన్నాడు. ఈ 1,000కొకళ్ళు ఉన్నటువంటి వాళ్ళ గురించి వాళ్ళు ఎట్లా రాస్తే మీకేమి? వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నా కూడా మంచి పాటలు రాస్తున్నారు కదా,
మంచి పాటలు రాసేవాళ్ళు ఉన్నారు,
రాస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కూడా కమర్షియల్ గా రాయాల్సి వస్తుంది, రాయనివ్వండి. మీకు మిగతా 990 మంది ఈ జాతిని బాగు చేయగలిగినప్పుడు, మహాద్భుతమైనటువంటి కవిత్వం ఇవ్వగలిగినప్పుడు, వీళ్ళు కేవలం అక్కడ ఉన్నది కూడా పాడు చేయడానికి కాదు, మహాద్భుతమైన కవిత్వం తాము రాసింది సినిమాల్లో వచ్చి ఎక్కువ ప్రాచుర్యంలోకి రావాలనే కదా, అదే ఉద్దేశంతో నేనున్నా. అలా ఉండగలిగాను కనుకే నేను ఒక తిట్ల దండకం, రూపాయి దండకం, కలిదండకం, ఇట్ట తమాషా రాశాము. సరిగమ పదని నీదాని, సరిగా సాగని నీదారి, నేను సప్తస్వర గీతం రాశాను. ప్రేసీ గ్లౌభా వరుసే హిరిమాన్ రాశాను. అందరి బంధువయ భద్రాచల రామయ్య అని రాశాను. అలాగే బాపు గారికి ఓ వాలు జడ, ఓ పూల జడ, ఓ పాము జడ, సత్యభామ జడ అని మొన్న రాధాగోపాలంలో. ఓంకారం వంకర, శ్రీకారం వంకర, అందమైన ఆడపిల్ల ఆకారం వంకర సుందరకాండలో. ఇలా ఈ పాటలన్నీ రాస్తున్నానంటే, ఇప్పుడు జంజాల గారు ఉన్నప్పుడు ఆయన పిక్చర్ లో పీనాసి అయినా సన్నాసి అయినా ఉన్నవాడే మనిషిని సరదాగా సాగే పాటలు అవన్నీ రాశామంటే, మంచి మంచి పాటలు ఆ రంగంలో ఉన్నాం గనక రాశాం. ఆ రంగంలో లేకుండా మనం ఎక్కడో ఉండి పద్యకవిగా ఉంటే ఎవరు పిలిచి పాట రాయిస్తారండి? ఈ రంగంలో ఉన్నా గనకనే, ఇప్పుడు యముడికి పద్యం కావాలంటే యమదొంగలో పద్యం రాశా, యముడికి డ్యూయెట్ కావాలంటే సలసల్లగా గాలి మెల్లమెల్లగా తేలి మేఘవనిలో రాగమధనం మనమే చేయాలి అని రాశా. అట్టగే గంభీర సింహగ్రావ క్షేత్రావాస నరసింహ అని సంస్కృత శ్లోకంలాగా ఒక సింహాచల నరసింహస్వామి మీద రాశా. అంటే అన్ని రకాల, అట్టగే ఒక పద్యం రాసి ఒక సంస్కృత శ్లోకంలాగా రాసి యముడికి జూయెట్ కావాలని. యముడికి జూయెట్ ఏంటండి? దర్శకుడు ప్రతిభ, చక్కగా తమాషాగా ఉంటుందని పెట్టాడు, దానికి అది రాశా. ఇవన్నీ ఎందుకు రాశాము? అక్కడ ఆ రంగంలో ఉన్నాం గనక రాశాము, దాంట్లో తప్పేం లేదు. అలాగే అక్కడ ఉంటూ రాస్తూ పద్యాల్లో ఎన్నో మంచి మంచి ప్రక్రియలు, మంచి పద్య ప్రక్రియలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ మనం చేయగలిగినటువంటి మంచిని సాహిత్యానికి చేస్తూ ఒక అత్యున్నతమైనటువంటి సాహిత్యాన్ని కూడా సృష్టించాలి అనేటువంటి దీక్షతో ఆ పనులు చేస్తూ శతక రచన చేస్తూ దానికోసం కృషి చేస్తున్నాం.
అండ్ నౌ ఏ వర్డ్ అబౌట్ అవర్ స్పాన్సర్ audible.com. లిజనర్స్ ఆఫ్ మోహన మురళి గాన లహరి నో దట్ ఐ ఎమ్ ఎన్ ఏవిడ్ రీడర్. టు మీ నథింగ్ బీట్స్ ద కంపెనీ ఆఫ్ ఎ గుడ్ ఆడియో బుక్ ఆన్ లాంగ్ డ్రైవ్స్ అండ్ ద వన్ ప్లేస్ టు గెట్ ప్రీమియం డిజిటల్ ఆడియో ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆన్ ద ఇంటర్నెట్ ఈజ్ audible.com. Audible.com is a consumer service that allows users to choose the audio version of their favorite books, favorite shows, with over 85,000 titles. Please check them out at audiblepodcast.com/Mohana. That's Audible, audiblepodcast.com/Mohana, MOHANA. And as a listener of this podcast, you will be eligible to download a free audiobook from them. That's once again, audiblepodcast.com/Mohana. ఇప్పుడు కొంచెం లైటర్ నోట్ అండి.
సరదాగా.
థ్యాంక్ యూ. మీరు అమెరికా రావటం కోసం వీసా కోసం వెళ్లిన దగ్గర నుంచి, మీరు తర్వాత అమెరికాకు వచ్చి రకరకాల నగరాలు పర్యటన చేసిన దగ్గర నుంచి మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని కవితలు చెప్పారు. వాటిని మా శ్రోతలతో పంచుకుంటారా?
నేను కిందటిసారి 2007లో తానా సభలకి రావటానికి వీసా కోసం వెళ్ళాను మద్రాసు. అయితే 9 మంది మేము ఒక ట్రూప్గా వెళ్ళాం. వెళితే ఆ గ్రూప్లో మొట్టమొదట నన్నే 55 నిమిషాలు ఇంటర్వ్యూ చేశాడు.
55 నిమిషాలు
ఎప్పుడు ఎవరిని చేయలేదు అసలు, అట్ట ఎవరిని చేయిత 5 నిమిషాలు 10 నిమిషాల్లో అటో ఇటో తేల్చేసి పంపిస్తారట. ఎందుకని అంటే మరి ఈ 9 మందికి 9 మంది ఒక గ్రూప్ గా వెళ్ళాం కదా, ఒక్కొక్కళ్ళనే ఇచ్చేస్తున్నారు. మరి అంటే అది ఎందుకు వచ్చిందో, మరి ఒక ఆమె వచ్చింది మా ఈ 9 మందిలోకి, ఆమెకు ఒక 50 ఏళ్ళు ఉంటాయి. ఆమె నేను అనుకోవటం ఒక సర్వెంట్ మేడ్ గా ఆవిడని ఇక్కడికి ఎవరో తీసుకురావాలనే ప్రయత్నం చేసి మా బ్యాచ్ లో పెట్టుంటారు. నాకు తెలియదు, నేను ఇంతకుముందు అంటే సింగపూర్, ఆస్ట్రేలియా, దుబాయ్, ఈ మస్కట్, ఇవన్నీ కొన్ని దేశాలు తిరుగున్నా. అట్లాగే నాకేంటంటే సీఎం గారితో, ఇంతకు పూర్వం సీఎం గారితో, ఎన్టీ రామారావు గారితో, వీళ్లతో ఉన్న ఫోటోలు, ఆస్ట్రేలియా సింగపూర్ ప్రెసిడెంట్ తో ఉన్నవి, ఆస్ట్రేలియా సిడ్నీ మేయర్ తో ఉన్నవి, ఇట్లా ఈ ఫోటోలు ఇవన్నీ కొన్ని ఉన్నాయి. నేను అధికార భాషా సంఘ సభ్యుడిగా ఉన్నాను, సెన్సార్ సభ్యుడిగా ఉన్నాను. ఇవి దీన్ని బట్టి మీకు తేలిగ్గా ఇచ్చేస్తారు, ఈ ట్రాక్ రికార్డు బాగుంది కదా అని చెప్పి నన్ను ముందు పెట్టి నా వెనకాల ఈ 7 8 మందిలో ఒక ఆమెని చివరిలో పెట్టి ఇచ్చేసారన్నమాట. వాళ్ళు చూసి మీరందరూ ఒకటి రూపా అని అడిగితే అవునన్నాను రానా. మరి అది వాళ్ళకి ఏదో అనుమానం వచ్చింది. వచ్చి మొత్తం అంతా బాగా స్కాన్ చేసి ఒక 55 నిమిషాలు ఇంట్రడ్యూస్ చేసి మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే నేను చెప్పాను, ఇలా మా సంస్కృతి, మా సంప్రదాయం, మా భాష గురించి అక్కడ పద్యాలు రాస్తాను, పద్యాలు పాడతాను అని చెప్పి అంటే అక్కడ రెండర్ కొన్ని పోయం అయ్యారు. ఒక పద్యం చెప్పమన్నాడు అక్కడ. అప్పుడు నేను ఒక పద్యం ఒకటి రాసుగా చెప్పా. మిన్నులదరంగ వాషింగుటన్ను నందు ఆంధ్ర శంఖంబు పూరింప అరగుచుంటి నాకు అమెరికా వీసాను శ్రీకరముగా కలుగజేయవే శీఘ్రమే తెలుగు తల్లి.
తెలుగు తల్లిని ప్రార్థించాను.
అంతే, మరి వాడిని ప్రార్థించలేం కదా. అంటే అతనికి ఏమో వీసా, అమెరికా వీసా, వాషింగ్టన్ను ఇట్లాంటి పదాలు అతనికి వినిపిస్తాయి, తెలుస్తుంది అని ఉద్దేశంతో ఇలా ఒక చిన్న పద్యం అన్నా. అంటే పాపం నాకు 10 సంవత్సరాలు వీసా ఇచ్చాడు. ఆ 9 మందిలో నేను ఒక్కడనే, నన్ను ఒక్కడనే సెలెక్ట్ చేశారు, మిగతా 8 మందిని వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. ఆ తర్వాత ఎందుకనంటే కారణం ఆవిడ వచ్చిన ఆమె తంబుర ఆర్టిస్ట్ అని చెప్పింది. అంటే ఎవరో సంగీతం పాడుతుంటే నేను తంబుర వేస్తానని, సరే తానాలో తంబుర వేసేవాళ్ళు లేరా నేను తీసుకెళ్తానని చెప్పి వాళ్ళు ఆమెతో పాటు మిగతా 8 మందిని కూడా పంపించారు. అది జరిగింది. సరే మొన్న ఇక్కడికి చికాగో వచ్చాం. చికాగో వచ్చినప్పుడు అక్కడ వివేకానందుడు ప్రసంగించినటువంటి ఆ ఉపన్యాసం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళాను.
న్యూయార్క్
కాదు, చికాగోలో.
చికాగోలో కూడా ఇచ్చాను.
వెళ్ళి అది చూసి అక్కడ ఆర్ట్స్ గ్యాలరీ, ఆయన ఉపన్యాసం చేసినటువంటి అద్భుతమైన సభా మందిరాన్ని దర్శించి అక్కడి నుంచి వస్తూ ఆయన డేట్, ఆ ఉపన్యాసం ఇచ్చిన డేటు అది చూస్తే ఒక తమాషాగా ఒక చిన్న పోలిక కనిపించింది. దాని మీద ఒక చిన్న కవిత అన్న, వివేకం అవివేకం అని. 1893 సెప్టెంబర్ 11 చికాగోలో వివేకానంద ప్రశాంత ప్రసంగ ప్రవాహం, 2001 సెప్టెంబర్ 11 న్యూయార్క్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ భస్మీ పటలం. దీనికి వివేకం అవివేకం అని అంటే సెప్టెంబర్ 11 జరిగాయి రెండు కూడా.
రెండు అది అది నాకు తెలియదు ఇప్పుడు మీరు చెప్పేవారు కదా. అదే ఇన్స్పిరేషన్, ఇట్స్ అమేజింగ్. మీరు దేన్ని చూసి ఎలా స్పందిస్తారో వెంటనే ఆసుగా మీతో ఉన్న మీ సాంగత్యంలో నేను నేర్చుకున్నది అది తెలుసుకున్నది అది మీరు దేన్ని చూసిన వెంటనే కవిత చెప్పగలరు అనేది. ఇప్పుడు అధికార భాష రాష్ట్ర అవతరణ దీని గురించి అండి. నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతూనే తెలుగును ఎట్లా ప్రొటెక్షన్ ఎలా పరిరక్షించాలని మిమ్మల్ని అడుగుతున్నాను చూడండి. అంటే అమెరికాలో ఉంటున్నాను కాబట్టి మీరు నన్ను మన్నించవచ్చు. అధికార భాషా సంఘ సభ్యులుగాను మన తెలుగుకి ప్రాచీన భాష హోదా నిన్ననే కల్పించారు రాష్ట్ర అవతరణ. వీటన్నిటి గురించి మీరు ఎలా స్పందిస్తారు
అంటే నాకు అర్థమైంది మీ అభిప్రాయం. తెలుగు భాష గురించి ఎవరు ఎంత పరిరక్షించాలనుకున్నా కూడా అందరూ మాట్లాడకపోతే అది పరిరక్షింపబడదు, భాష మరుగున పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో చూడండి, మీ పిల్లలకి చక్కగా మీరు భరతనాట్యం నేర్పిస్తే చాలా చక్కగా భరతనాట్యం చేస్తున్నారు వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రాలో పిల్లల కన్నా కూడా ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా శాస్త్రీయ దృష్టితో చాలా క్రమశిక్షణతో నేర్చుకోవడం జరుగుతుంది. కనుక ఆ రకమైన లక్షణం ఉన్న పిల్లలు ఈ వీళ్ళు ఈ నాట్యాచార్యులు చెప్పేటువంటి ప్రతి మాటని కూడా వాళ్ళు జాగ్రత్తగా విని దానికి తగినట్టుగా ఆ ముద్రలు అవన్నీ వాళ్ళు నేర్చుకుని ఆ అభినయం చేస్తున్నప్పుడు కూడా అంత చక్కగా చేస్తున్నారు. పైగా పిల్లలు ఏంటంటే మంచి గాలి పీలుస్తూ మంచి భోజనం చేస్తూ మంచి వాతావరణంలో ఉన్నారు కనుక బాగా ఎనర్జెటిక్ గా ఉంటారు, మంచి శక్తివంతంగా ఉంటారు. కనుక ఆ నాట్యం చేస్తున్నప్పుడు కూడా చాలా చక్కగా మనకి ఒక చైతన్యం వాళ్ళల్లో ఉన్న ఒక ఉత్సాహం కూడా ప్రత్యేకించి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సంగీతం నేర్చుకుంటుంటే ఇక్కడ పిల్లలు చాలా చక్కగా ఒక క్రమశిక్షణతో చక్కగా నేర్చుకుంటున్నారు, చక్కగా పాట పాడుతున్నారు. అంటే సంగీతం తేలిగ్గా నేర్చుకోగలుగుతున్నారు, నాట్యం తేలిగ్గా నేర్చుకోగలుగుతున్నారు, కానీ భాష మాత్రం మాట్లాడలేకపోతున్నారు. కారణం ఏమిటంటే భాష అనేది మాట్లాడితే గాని రాదండి. ఇక్కడ నేను కొంతమంది పిల్లలతో నేను చాలా ఈ విషయమే చాలా ఎక్కువసేపు మాట్లాడి నేను గమనించా. ఈ ప్రత్యేకించి భాష అనే దృష్టితోనే నేను వాళ్లతో చాలా సేపు మాట్లాడా. చాలా తెలివిదులు వాళ్ళు. అంటే ఇప్పుడు ఇక్కడున్నటువంటి పెద్దవాళ్ల కన్నా అక్కడి నుంచి వచ్చిన తెలుగు పండితుల కన్నా కూడా చాలా తెలివిగలు వాళ్ళు ఈ పిల్లలు. వీళ్ళకు ఉన్నటువంటి ఐక్యూ అంటారు చూసారా, అది చాలా గొప్పది. వాళ్ళు నేర్చుకోవటానికి తెలుగు చాలా గొప్పది, చాలా బాగుంటుంది మాకు తెలుసు, కానీ మేము మాట్లాడలేము. మాట్లాడలేకపోవడం కారణం ఏంటి, మేము అది మాట్లాడటానికి కావాల్సిన పరిస్థితి ఇక్కడ లేదు. నేను స్పానిష్ ని చాలా చక్కగా మాట్లాడగలను అని ఒక అబ్బాయి చెప్పాడు. నన్ను హోస్ట్ చేసినటువంటి డాక్టర్ గారు ఉన్నారు, వేలూరి రవి గారని, ఆయన మంచి సాహిత్య ప్రియులు. వాళ్ళ అబ్బాయి ఇక్కడ 11th క్లాస్ కావాలి చదువుతున్నాడు. చదువుతుంటే ఆయనకేమో ఆ అబ్బాయికి తెలుగు నేర్పించాలి తెలుగు అని చెప్పి నేను మాట్లాడుతున్నప్పుడు వచ్చి కూర్చోమని అంటుంటాడు. పాపం అబ్బాయి వచ్చి కూర్చుంటాడు, నేను అనేక శ్లోకాలు పద్యాలు విని చదివి నువ్వు అసలు నీకు అర్థం కాకపోయినా ఈ సౌండ్ ఎలా ఉంది, సౌండ్ ఎలా ఉంది అని అడిగేవాడిని. అడిగితే ఇట్ ఇస్ వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్, బట్ ఐ కాంట్ అండర్స్టాండ్ అనే చివరికి అంటాడు. నేను ఇప్పుడు ఇట్లా ఈ తెలుగు చాలా గొప్పది అని నాకు తెలుసు, కానీ నేను నేర్చుకోవటం ఎట్లా, ఐ కెన్ స్పీక్ స్పానిష్ బెటర్ దాన్ తెలుగు అన్నాడు. అంటే నాకు సెకండ్ ఆప్షన్ నేను స్పానిష్ తీసుకున్నాను. స్పానిష్ ఎక్స్ట్రాడినరీగా నేను మాట్లాడటానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ ఉంది, నా తోటి పిల్లలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నా. నేను తెలుగు మాట్లాడటానికి నా ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇంట్లో వస్తే అమ్మా నాన్నతో మాట్లాడారు, వాళ్ళతో మాట్లాడటానికి టైం చాలా తక్కువ ఉంటుంది. నేను వెళ్ళి చదువుకోవాలి, వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా చదువుకోవాలి. పొద్దున్నే వాళ్ళు వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను స్కూల్కి, నాకు తెలుగు రావటం ఎట్లా. ఎక్కువ ఇంకా ఇంకా చదవాలని అంటే ఆ సబ్జెక్ట్స్ చదవనా, ఇవి చదువుకోనా, ఇది తెలుగు చదువుకోనా, ఇది నాకున్న ప్రాబ్లం, నా ముందున్న ప్రాబ్లం. ప్రతి స్టూడెంట్, ప్రతి తెలుగు కుర్రాడు కూడా ఇదే బాధపడుతున్నాడు అని నాకు అతను చెప్పాడు, రాఘవాని, చాలా తెలుగులో కుర్రాడు. ఇది సత్యం అన్నమాట. మా ఇంట్లో మా పిల్లలకు కూడా హైదరాబాద్లో తెలుగు, అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తప్ప తెలుగు మీడియం లేవు నాకు దగ్గరలో. అక్కడ ఇంగ్లీష్ ఉన్నప్పటికీ కూడా మన ఇంట్లో తెలుగు మాట్లాడుతున్నాము కనుక వాళ్ళకి తెలుగు వస్తుంది, తెలుగు మాట్లాడే పిల్లలు ఉన్నారు కనుక. లేకపోతే అక్కడ కూడా మనకి తెలుగు రాయటం రాని వాళ్ళు, తెలుగు సరిగ్గా మాట్లాడలేనటువంటి వాళ్ళు కనీసం 50% పైనే ఉన్నారు. ఇది తెలుగు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడకపోతే తెలుగు భాష రాదు, అది 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 నిలబడలేదు, అది సత్యం అండి. దానికోసం ఎవరన్నా జాగ్రత్త తీసుకోవాలంటే ఏం లేదు, తెలుగు మాట్లాడటమే, అంతకు మించి వేరే ఏం లేదు.
సో ఇంట్లో మైకు మాట్లాడుతూ ఉండాలి. అధికార భాష, అధికార భాష కదా, ప్రాచీన భాష హోదా కల్పించడం వల్ల మనకి అది కేవలం నామమాత్రమైన లేకపోయినా ఉపయోగం ఉంటుందంటారు?
ఏం ప్రయోజనం ఉంటుంది? దానికి 100 కోట్లు ఏదో కేటాయిస్తున్నట్టున్నారు. ఆ 100 కోట్లు కేటాయిస్తున్నారు గనుక ప్రాచీన గ్రంథాలు వాటిని మళ్లీ పునర్ముద్రించటం, వాటిని నిలబెట్టడం, వాటికి సంబంధించిన సీడీలు అవి చేయటం ఏమన్నా జరుగుతుంది. మీరు డబ్బుతో గాని లేకపోతే దానికి ఆ భాషకి ఏదో పెద్ద పదవి ఇచ్చి అందలం ఎక్కించినంత మాత్రాన అది నిలబడదు. ఇప్పుడు సంస్కృతానికి ఎవడు అందలం ఎక్కించకుండానే అది అందలం ఎక్కుంది, కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు? సంస్కృతం మహాద్భుతమైన భాషని అందరూ ఒప్పుకుంటారు, కానీ మాట్లాడటల్లా. అలాగే తెలుగు కూడా దానికి 100 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు దానికి ఫండ్స్ ఇస్తున్నారు, లేకపోతే దానికి ఎంత గొప్ప స్థాయిలో ఉన్నదని దాన్ని గుర్తించారు అనేది మనకి దానివల్ల ప్రయోజనం లేదు, అది ప్రమాణము కాదు. భాష గొప్పతనం ప్రతి ఇన్నేళ్లుగా ఉన్నది అని అంటే ఆ ఇన్నేళ్లుగా ఉన్నందువల్ల కూడా భాష గొప్పతనం కాదు. ఎందుకనంటే ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో వేల సంవత్సరాలుగా సంస్కృతి ఉన్నటువంటి దేశాల కన్నా కూడా 400 సంవత్సరాలుగా ఒక చిన్న ఎవరు ఏమీ లేనటువంటి ఈ ఖండం మీదకి వచ్చి ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక నాగరికతని సృష్టించి మొత్తం ప్రపంచం మీదే ఒక ఆధిపత్యాన్ని సంపాదించేటువంటి ఆర్థిక శక్తిని వీళ్ళు సాధించారంటే వీళ్ళకి ఏ సంస్కృతి ఉంది? అట్లా ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న భారతదేశం మరి అలా ఎందుకున్నది? కనుక ఇన్ని సంవత్సరాల మట్టి మా భాష ఉంది కనుక అది గొప్పదనేది కూడా మనకి అది కూడా ప్రమాణం కాదు. భాషలో ఎన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయి, భాష ఏ రకమైన భావాన్ని చెప్పడానికైనా ఎంత గొప్పగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాలుగా ఈ భాషలోంచి భావాన్ని వ్యక్తీకరించవచ్చు, అందుకు తగినట్టుగా ఈ భాష ఉన్నదా అనే దాని మీదే భాష గొప్పదనం. అట్లా ఆ భాషలో పుట్టినటువంటి మహాకవులు ఎవరు, వాళ్ల భావనాశక్తి ఎట్లాంటిది, వాళ్ళు ఈ భాషని ఉపయోగించి ఎట్లాంటి అద్భుతమైనటువంటి కావ్యాలు సృష్టించారు, అది దాంట్లో ఎంత గొప్ప కావ్య శిల్పం చూపించారు, ఆ కవితా శిల్పం ఎట్లాంటిది, దాన్ని బట్టి ఆ భాష గొప్పదనాన్ని నిర్ణయించాలి. కేవలం ప్రాచీనతను బట్టి మాత్రమే అది గొప్పది కాదు భాష కూడా.
నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినం, దీనికి సంబంధించి మీరు ఒక వ్యంగ్య రచన చేశారు, అలాగే ఒక తెలుగు వారి మధ్య ఐకమత్యాన్ని బోధిస్తూ ఒక పాట కూడా పాడారు అన్ని జిల్లాల గురించి. ఇప్పుడు ఏమవుతుంది తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ ఇలాంటిది, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అలాగే మీరు మా శ్రోతల కోసం ఆ రెండు పద్యాలు పాటలు మీరు ఏమంటారో దాన్ని, ఆ కవితలు వినిపించగలిగితే సంతోషిస్తాను.
తెలంగాణ గురించి నేను ఏది మాట్లాడినా దానివల్ల ప్రయోజనం లేదు, నేను కలిసి ఉండాలి అని అంటాను. ఒకవేళ అది కుదరలేదనుకోండి, దానివల్ల నేను కలిసి ఉండాలనుకున్నందువల్ల ప్రయోజనం లేదు. కాదు విడిపోవాలి అని అనుకోండి, కాదు ఇలా కలిసి ఉండే పరిస్థితి ఏర్పడింది అనుకోండి, ఒకవేళ నేను అది చెప్పి ప్రయోజనం లేదు. అంటే ఒక వ్యక్తి ఆలోచనకి ఇక్కడ విలువ లేదు.
యాక్చువల్గా నేను ఒప్పుకోను మీరు అన్న దాంట్లో, మీరు పాడిన ఆ పాట ఇట్ విల్ హ్యావ్ లాట్ మోర్ ఇంపాక్ట్, ఎంతో దానివల్ల ఐకమత్యాన్ని బోధించే ఆ పాట, అది ప్రజాదరణ పొందగలిగితే దాంట్లోనే ఉంది చాలా.
అది ఒకటి అండి. ఇప్పుడు మనం ఏంటంటే చాలా బలంగా సమైక్యంగా ఉండాలని కోరుకుంటాం, కానీ అక్కడికి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఏమవుతుందంటే, నేను చాలా మారుమూల మండలాలకు కూడా వెళ్ళి నేను తిరిగి చూశాను అధికార భాషా సంఘ సభ్యుడిగా ఉన్నప్పుడు, చూస్తే నిజంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాలు చూస్తే చాలా జాలేస్తుంది, కళ్ళంబడి నీళ్లు వస్తాయి. ఇప్పటికి కూడా వాళ్ళు 3 మైళ్ళు 4 మైళ్ళు దూరం నుండి వాళ్ళు ఈ కడవలు అవి పట్టుకుని, రబ్బర్ బిందెలు అవి పట్టుకుని నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారండి. మీరు ఆలోచించండి, మీరు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, చిన్న చిన్న గుడిసెల్లో వాళ్ళకి ఎటువంటి అవకాశాలు, ఎటువంటి ఆధారం లేకుండా ఉన్నప్పుడు వాళ్ళకి సహజంగా ఆ భావం, మనం దోపిడీకి గురి అవుతున్నాం అనే భావం ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళకి సరైనటువంటి వాళ్ళ ఆర్థిక అవసరాలు ఏవీ తీరకుండా వాళ్ళు ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళు విడిపోదాం అనుకుంటారు. తర్వాత ఏమి సాధిస్తారనేది మనకు తెలియదు, అది మనమైనా సహజంగా చేస్తాం. అది ఏమిటనేది కాలం నిర్ణయించాలి. అయితే మనం ఇప్పటివరకు చూసినట్టయితే ఎప్పుడు ఏది విడిపోయినా సరే ఆంధ్రుడు నష్టపోతున్నాడు, ఆంధ్రుడు అంటే తెలుగువాడు నష్టపోతున్నాడు. అట్లా మద్రాసు నుంచి మనం విడిపోయినప్పుడు అప్పుడు జరిగినటువంటి నష్టాలు నాలుగు ప్రాంతాల్లో నాలుగు పక్కల కోల్పోయినాయండి. దాని మీద నేను అప్పుడు సరదాగా రాసింది, మీరు విన్నది అది. ప్రత్యేక రాష్ట్రము వచ్చింది కాని ప్రత్యేకతే లేదురన్నా, ఎట్టి ప్రత్యేకత లేదురన్నా, మదరాసు పోయింది అటు తమిళనాడులో, బరంపురం పోయింది ఇటు ఒరిస్సాలో, బళ్ళారి పోయింది కర్ణాటకంలో, బస్తరు పోయింది మధ్యప్రదేశులో, బళ్ళారి పోయింది బరంపురం పోయింది, బత్తరు పోయింది మదరాసు పోయింది, మన పరువు పోయింది మన భూమి పోయింది, కొత్తగా ఇప్పుడిక చెప్పేందుకేముంది, ప్రత్యేక రాష్ట్రము వచ్చింది గాని ప్రత్యేకతే లేదురన్నా, ఎట్టి ప్రత్యేకత లేదురన్నా. అప్పుడు
అద్భుతం.
ఇప్పుడు కూడా విడిపోయినా చాలా ప్రశాంతంగా విడిపోయి ఎవరికి వాళ్ళు అభివృద్ధి చెందటం ఉత్తమం. కలిసి ఉన్న అన్ని ప్రాంతాలకి చక్కని సామాజికమైనటువంటి న్యాయం జరిగి అందరూ శ్రేయస్సుతో ముందుకెళ్లటం అనేది ముఖ్యం. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల ముందు ఈ ప్రశ్న ఉన్నది తప్ప మన ప్రజల ముందు ఎవరి ముందు లేదు ఇది. వాళ్ళు విడిపోయిన వాళ్ళైనా దాన్ని అంతగా అభివృద్ధి చేసి దాన్ని సాధించి విడిపోయినందుకు మహాద్భుతం చేయగలగాలి. వాళ్ల ముందు ఉండే సమస్య అది, విడిపోవటమే కాదు. కాదు కలిసి ఉండాలి అని అనేవాళ్ళు కూడా ఆ కలిసి ఉన్న సమయంలోనే విడిపోవాల్సిన అవసరం లేదు మాకు అనేంతటువంటి సామాజిక అభివృద్ధిని న్యాయాన్ని వాళ్ళకి కల్పించాలి. వీళ్ల ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఇది. కనుక ఆ దిశగా అది ఏదైనా మంచి జరుగుతుందని కోరుకుందాం. కానీ అది తెలంగాణ భాష అయినా, ఉత్తరాంధ్ర భాష అయినా, నెల్లూరు భాష అయినా, కృష్ణా జిల్లా భాష అయినా, ఈ భాష ఒక్కొక్క చోట ఒక్కొక్క యాసతో ఒక్కొక్క అందాన్ని మన భాషకి కలిగిస్తూ, తెలుగు తల్లికి ఒక్కొక్క యాస ఒక్కొక్క అలంకారంగా అది పరిణమిస్తూ, మనందరినీ కూడా సమైక్యంగా కలిపి ఉంచి ఎన్నో అందాలతో అద్భుతమైనటువంటి ఒక రసస్థితిని పొంది ఉన్నది. దాన్నే నేను చూసి ఒక పాట రాశాను. అందమైన భాషరా అందరు మెచ్చిన భాషరా, తేనెలులుకు భాషరా తెలుగు వారి భాషరా, అమృతానికైనా అసూయ పుట్టే భాషరా. అందమైన భాషరా అందరు మెచ్చిన భాషరా, తేనెలులుకు భాషరా తెలుగు వారి భాషరా. శ్రీకాకుళం భాషరా పనస తొనలయాసరా, విజయనగరం భాషరా విద్యల మణిపూసరా, విశాఖపట్నం భాషరా వివరమైన భాషరా, తూర్పు గోదావరి భాషరా రాగమున్న భాషరా, పశ్చిమ గోదావరి భాషరా పచ్చివెన్న పూసరా, కృష్ణా జిల్లా భాషరా కులుకులుకు భాషరా, గుంటూరు భాషరా ఘుమాఘుమల భాషరా, ఒంగోలు భాషరా వయారాల భాషరా, నెల్లూరు భాషరా నేరుపైన భాషరా. అందమైన భాషరా అందరు మెచ్చిన భాషరా, తేనెలులుకు భాషరా తెలుగు వారి భాషరా. చిత్తూరు భాషరా చిత్రమైన భాషరా, కర్నూలు భాషరా కమ్మనైన భాషరా, కడప భాషరా కదం తొక్కు భాషరా, అనంతపురం భాషరా అపురూపమైన భాషరా. అందమైన భాషరా అందరు మెచ్చిన భాషరా. ఖమ్మం మెట్టు భాషరా, గుండె తట్టు భాషరా, వరంగల్లు భాషరా, వరాలొసగు భాషరా, నల్గొండ భాషరా, నాజూకైన భాషరా, కరీంనగర్ భాషరా, సరిగమల భాషరా, రంగారెడ్డి జిల్లా భాషరా, రంజైన భాషరా, హైదరాబాదు భాషరా, ఐకమత్యమున్న భాషరా, మెదకు జిల్లా భాషరా, మెరుపులున్న భాషరా, మహబూబునగరు భాషరా, సరసమైన భాషరా, నిజాంబాదు భాషరా, నిజం చాటు భాషరా, ఆదిలాబాదు భాషరా, అభిమానమున్న భాషరా, అందమైన భాషరా, అందరు మెచ్చిన భాషరా, తేనెలొలుకు భాషరా, తెలుగు వారి భాషరా, అమృతానికైనా అసూయ పుట్టే భాషరా, అందమైన భాషరా, అందరు మెచ్చిన భాషరా.
అద్భుతం అండి, మహాద్భుతం. ఇది నారాయణ రెడ్డి గారు గతంలో ఎప్పుడో రాశారు, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా, ఆ కోవకు చెందిన అది అద్భుతం, అద్భుతమైన భాష. తెలుగు వారిలో ఐకమత్యం ఇంతకంటే ఏ రకంగా చెప్పగలుగుతాం మనం. ఆన్ దట్ నోట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఈ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.
చాలా మీరు కూడా, నేను అమెరికా వచ్చి ఇలా ఎన్నో నగరాల్లో సాహిత్య సభల్లో పాల్గొంటున్న సమయంలో నన్ను మీ రేడియో స్టేషన్కి పిలిచి నా ఇంటర్వ్యూ తీసుకుని కొన్ని మంచి విషయాలు, నా అటు సినిమా కవిగా ఇటు పత్రికవిగా అధికార భాషా సంఘ పూర్వ సభ్యుడిగా నా అనుభవాల్ని అడిగి తెలుసుకుని ఎంతో మంది సాహిత్య ప్రియులకి, మన తెలుగు వాళ్లకి నా గురించి తెలియజేస్తున్న మీకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మోహన్ గారు.
థ్యాంక్ యూ అండి, నమస్తే.